హనుమంతుడి గురించి మాత్రమే చెప్పుకోము, ఒక్కొక్కసారి ఉడత గురించి ఎక్కువ చెప్పుకుంటాం మనం. ప్రశ్న ఏంటి అంటే, మీరు మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ఈ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడి యొక్క జీవితము మీకు ఆదర్శం కావాలి. రాధ, రాధని శ్రీకృష్ణుడు ప్రేమించినంతగా ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించలేరు అన్నది మీకు తెలుసు కదా. రివర్స్ కూడా కరెక్టే, రాధ శ్రీకృష్ణుని ఎంతగా ప్రేమించిందో అంతగా ఎవరు ఇంకోళ్ళని ప్రేమించలేరు. వాళ్ళు ప్రేమతత్వానికి రసస్వరూపానికి మూర్తి భవించినటువంటి రూపాలు. ఒక్క సెకండ్లో మధురకి కంసుడు పిలుస్తున్నాడు, నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు? చంపేయడానికి. ఇప్పుడైతే మనకు కథ తెలుసు కనుక అంటాం, శ్రీకృష్ణుడి గ్యారంటీ ఉంది, 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లవాడాయి, కంసుడిని ఎదుర్కోవాలి, ఏనుగుల్ని ఎదుర్కోవాలి, పిచ్చి పట్టినటువంటి ఏదుల్ని, చాణూరుల్ని, ముష్టికుల్ని ఎదుర్కోవాలి. గ్యారంటీ ఏంటి గెలుస్తారని మీరైతే ఇప్పుడు అంటున్నారు, గెలిచారు కనుక. అప్పుడు బెట్ కట్టమంటే గ్యారంటీగా కంసుడు వైపే ఉండేవాళ్ళం మనం, ఉన్నాం కూడా మనం. ఆంధ్రులు దుర్యోధనుడి వైపే యుద్ధం చేశారు మహాభారత యుద్ధంలో, ఈసారి ఆ పని చేయకండి. అంచేత ఆ తప్పు, ఆ విధానం, శ్రీకృష్ణు యొక్క జీవిత విధానం, చచ్చిపోవటానికి రెడీ అయినా కూడా ఒక్క క్షణంలో రాధ రాధ యొక్క ఆకర్షణని వదిలేసుకోగలిగాడు. ఎందుకు? అంతకంటే పెద్ద పని ప్రకృతి చెప్పింది కనుక తను నిర్ణయించుకోలేదు. మీరు చూడండి, శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో తను ఏదీ నిర్ణయించుకోలేదు. మీరు చెప్పండి, ఇది శ్రీకృష్ణుడు నిర్ణయించుకుని చేశాడని. రాముడు నిర్ణయించుకున్నాడు ముందే, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి అని. ఆ శ్రీకృష్ణుడి యొక్క ఉత్సాహపూరితమైనటువంటి జీవితం, కానీ ఎక్కడ కంటతడి పెట్టినట్టు తెలియదు. మురళి ఎంత అద్భుతంగా వాయించేవాడు, బృందావనం వదిలేశాడు, మళ్ళా మురళిని చేతబట్టలేదు, ముట్టుకోలే, మళ్ళా రాధని చూడటానికి రాలే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. శ్రీకృష్ణుడి లైఫ్ మీకు అది ప్రూవ్ చేస్తుందని. యుద్ధం చేయాలి, భీష్ముడిని చంపేయాలి, ఏ నియమాలు పట్టించుకోలే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. తీసుకురాశిఖండి అన్నాడు. ద్రౌపదుడు యొక్క కూతురు అర్ధరాత్రి, ద్రౌపదుడు తన కూతురిని మొగాడని చెప్పి కాశీరాజు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు. ఏదో కొన్ని కారణాల వల్ల భార్యను పంపిస్తున్నాను అని కాశీరాజు కబురు చేస్తాడు ద్రౌపదుడికి. ప్రాబ్లం ఇప్పుడు, వీడు మొగాడు కాదుగా, ఆడపిల్లని మొగాడని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సొల్యూషన్ అంతా గందరగోళం పడే సొల్యూషన్ గురించి మాట్లాడుతుంటే శిఖండి పారిపోతాడు ఆత్మహత్య చేసుకోవటానికి, ఇంకా నేను జీవిస్తే లాభం లేదని. శ్రీకృష్ణుడు ఎదురవుతాడు, ద్రోణాచార్యుడి దగ్గరికి పంపిస్తాడు. ద్రోణుడు ఎవడు? ద్రౌపదుడు యొక్క శత్రువు. అక్కడ పంపిస్తాడు. ఇంకా అక్కడ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి ఫార్ములా ఎంత అద్భుతంగా శ్రీకృష్ణుడు యొక్క లైఫ్లో మీకు కనిపిస్తుందో, ఎక్కడ ఏమి నిర్ణయించుకోడు, ఆ క్షణానికి ఎలా చేయాలి, ఇప్పుడు ఈగ వాలింది. ఒక్క నిమిషం నేను మాట్లాడటం ఆపుతున్నాను, ఇక్కడ నాకు ఈగ వాలిని చూసారా, నన్ను డిస్టర్బ్ చేస్తుంది, విసురుకుంటానని చెప్పి ఇలా చేయి తిప్పానా, మీతో మాట్లాడుతూనే ఉన్నాను న్యాచురల్గా. అంత న్యాచురల్గా మీ జీవితం జీవించగలగాలి మీరు. ఆ జీవితం అలా జీవించగలగటానికి అడ్డు మీ కోరికలే, లేకపోతే మీరు అలాగే జీవిస్తున్నారు. మీకు ఆ కోరికల పరంపర ఆపమని చెప్తున్నాను తప్ప జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్పటంలే. ఎలా జరుగుతుందో మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ప్రకృతి మారుస్తే మారుతాం, ట్రాన్స్ఫర్ అవుతే ఏం చేస్తారు? బ్యాంకు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతే ఏం చేస్తారు? నాకు కూతురు చదువుతుంది MBBS ఎంట్రన్స్ హ్యాట్, నేను వెళ్ళను అన్నారు అంటాడు పాప, అప్లికేషన్ పెట్టుకుంటాడు, వాళ్ళు వినరు. అప్పుడు ఏం చేస్తున్నావు? ట్రాన్స్ఫరే వెళ్ళిపోవటంలే. ప్రకృతి మిమ్మల్ని కదిపితే కదిలిపోండి, కదలకపోతే ఎక్కడున్నారో అక్కడే ఉండండి. అది అర్థం చేసుకోండి. అదే పూర్తిగా మీకు వంటబడితే మీరు ఫస్ట్ స్టెప్ వచ్చేసినట్టే. అసలు మీకు ఏ ఆవేదన ఉండదు, అదే తమాషా. అక్కడ అప్పుడు జీవితంలో ఏ బాధ ఉంటుంది మీకు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పూర్తిగా అంతా ఓకే. మీరు చేసేది ఏముంది ఇంకా? మీకేం బాధలు ఉంటాయి? ఏ బాధ ఉండదు, చేయవలసింది చేస్తారు డ్యూటీగా. దీనివల్ల ఏమవుతుంది? ఆ కోరిక రాహిత్యం, ఆ స్థితిని మీరు అందుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. అసలు ఏమీ లేని ఆ బ్లాంక్నెస్, శూన్యము, అనంతమైన శూన్యము. అదే కృష్ణ చేతనత్వం కూడా. ఆ శూన్యంలో నేను అయిపోండి. అలాగే ఉంటూ కళ్ళు తెరిచాక కూడా ఆ మానసిక స్థితిలోనే ఉండండి, అది నేర్చుకోండి అంటున్నా. లీనమైపోండా ఆ శూన్యంలోకి. ఏమీ వద్దు, ఏ కోరికలు లేవు, ఏమీ లేదు. పరిస్థితి కానీ, ప్రకృతి కానీ, బాధ్యతలు కానీ మిమ్మల్ని ఏం చేయమంటున్నాయో అది చేయండి. మీరేమీ నిర్ణయించుకోరు, ఏమీ ఊహించుకోరు, ఏమీ కోరుకోరు. నిశ్చింతత. ఇంకేంటి బాధ మీకు, ఏమవుతాయి ఏంటిట మీకు. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. ఆ మానసిక స్థితిని కళ్ళు తెరిచినా కూడా ఉంచుకోండి. చెప్పాను కదా, రూల్స్ ఏమీ లేవు ఇక్కడ. మీరు ఎంతసేపు కూర్చోవాలంటే అంతసేపు కూర్చోండి. మిగతా ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయో అలా జరగనివ్వండి. కళ్ళు తెరిచి చూడాలనుంటే చూడండి, కళ్ళు మూసుకు కూర్చోవాలనుంటే మూసుకు కూర్చోండి. ఆకలిస్తోంది, భోజనం చేయాలి అనిపిస్తే లేచి వెళ్ళి భోజనం చేయండి. ఏమీ టైం టేబుల్ లేదు, ఏమీ ప్రోగ్రామ్స్ లేవు. కానీ ఒక గంట జపం, ఒక గంట మౌనం అన్నాం కదా, ఆ మౌనంలో మీలో ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే, పాడదలుచుకుంటే వచ్చేయండి ఇక్కడ. చెప్పేయండి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి. మరి కాస్త సీక్వెన్స్లో ఉండాలి కదా, మీ ఇష్టం. ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. మీకున్న స్పందనలు, మీకున్నటువంటి అనుభూతులు, మీకున్నటువంటి ఆలోచనలు, సందేహాలు డిస్కస్ చేసుకోండి మీరు. కానీ ఆ శూన్య స్థితిలో అసలు ఏం లేదు, ఖాళీ. ఏదైనా ఉంటే ఆకాశం ఎలా ఉందో అలా ఉండండి. అలా ఉంటూ అన్నీ చేసుకోండి, అలా ఉండిపోండి. కదలాలని లేదు, కదలకండి. నాకు కోరుకునేది అదే, అసలు అలా ఉండిపోండి. మీరు ఉండిపోండి. ఎవరో వచ్చి మిమ్మల్ని పక్కన తీసుకొచ్చి మీ చుట్టూ ఒక గుడి కట్టేసి మీకు క్యూ పెట్టి డబ్బు సంపాదించుకుంటారు, అది చూస్తూ ఉండండి. ఉండిపోగలిగితే లేదు, బాధ్యతలు ఉన్నాయి, చేసుకోండి హాయిగా. బాధ్యతలకి ప్రాముఖ్యత ఇవ్వండి. కర్మ సిద్ధాంత ప్రకారము మీకున్నటువంటి బాధ్యతలు మీరు ఎంచుకుంటే వచ్చినవి కాదు, మీ అపోహ అది. అంచేత అది ఎంత తొందరగా మీరు పూర్తి చేసేసుకుంటే అంత మంచిది. చేత వాటిని మాత్రం మీరు తీర్చేసుకోండి. అక్కడ మళ్ళీ పోజు కొట్టే నాకేం లేదు మీ కర్మ అనుకోండి ఇంట్లో వాళ్ళని. వాళ్ళ వల్లే మీ కర్మ పోతుంది. వాళ్ళు లేకపోతే మీకు కర్మ పోదు. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి అది పోగొట్టుకోవటానికి. వాళ్ళు మిమ్మల్ని, మీకు ఎంత అదృష్టమో వాళ్ళు ఉండటం మీకు అసలు. ఇంచేత ఆ బాధ్యతలు వాటిని బాధ్యతగా నెరవేర్చండి. అంతే, బాధ్యతగానే, కోరికగా కాదు. ఆ మానసిక స్థితి నిరంతర మౌనము. అలా ఉండిపోండి. దాన్ని స్థితప్రజ్ఞ స్థితి అంటాం, సమాధి స్థితి అంటాం, ఏదో రకరకాల పేర్లు పెడతారు వాళ్ళు. ఎందుకు పెడతారు అంటే ఉపయోగించుకునే దాన్ని బట్టి. జేబు దొంగ ఉపయోగించుకునే బ్లేడ్ని పిక్ పాకెట్ బ్లేడ్ అంటాం. సర్జన్ ఉపయోగించుకుంటే సర్జన్స్ నైఫ్ అంటాం, కత్తి ఒకటే. కాయగూరలు ఉపయోగించుకుంటే వెజిటబుల్ నైఫ్ అంటాం. కానీ కత్తిలో మార్పు లేనట్టే మీ చేతనత్వంలో కూడా మార్పు లేదు. నిరామయ స్థితి, నిరంజన స్థితి, కోరికలు లేనటువంటి స్థితి. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించండి. ఆకలేస్తేనే తినండి, లేకపోతే కదలకండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎందుకు మీరు కదలాలి, ఎందుకు మాట్లాడాలి? ఏంటిట మీరు మాట్లాడుకునేటటువంటి అద్భుతమైనటువంటి విషయాలు? మాట్లాడకండి, కూర్చోండి అలాగా. కానీ బలవంతంగా కూర్చోకండి. మళ్ళీ అక్కడ ఏదో చెప్తున్నా, మీరు కూర్చోలేరు, పచారు చేయండి. పచారు చేయమన్నా మనుషుల మీద నుంచి కాకుండా కాస్త పక్కన జాగా ఏదో చూసుకుని, ఇక్కడ పండాలు కూడా వేసారుగా, పచారు చేయండి. మీరు ఏమైనా చేయండి, నిరామయ స్థితిలో ఉండి వీలైనంత వరకు కూర్చుని చేయండి. వీలైనంత వరకు ఆ మౌన స్థితి, మౌనము. కళ్ళు మూసుకుని మౌనంగా ఉండొచ్చు, కళ్ళు తెరుచుకుని మౌనంగా ఉండొచ్చు. కదలాలనుంది, చికాగ్గా ఉంది, బలవంతంగా కూర్చోకండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు మీరే కదలండి, మీ ఇష్టం. ఏమి టైం టేబుల్ లేదు. ఒక గంట జపం, ఒక గంట మౌనం అంటాం. ఎందుకు అంటే వెరైటీకి. అది ఇక్కడ ఉన్న కార్యకర్తలు అనౌన్స్ చేస్తూనే ఉంటారు, దాని ప్రకారం మార్చేసుకుంటూ ఉండండి. మౌనంగానే కూర్చుని ఉంటారు. జపన్ టైం అయింది అంటే జపన్ చేసుకుంటూ ఉండండి, ఆపేయండి అంటే ఆపేయండి. ఆ మౌనం టైంలో మీలో ఎవరైనా మాట్లాడదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా, పాటలు పాడదలుచుకున్నా ఇక్కడికి వచ్చి చేయండి. కానీ ఆ మౌనం బ్రేక్ కాకూడదు. కోరికలు లేనటువంటి నిరంతర మౌనం, బ్లాంక్, అలా ఉండిపోండి అంతే. హాయిగా కదలాలనుంది కదలండి, కాళ్ళు జాపుకోవాలనుంది జాపుకోండి. ప్రకృతి చెప్తుంది మీరు తిమ్మిరెక్కుతున్నప్పుడు అలాగే కూర్చుండిపోతే వాళ్ళంతా తిమ్మిరెక్కిపోతుంది. ఇంకా కదా అప్పుడు అవడో వచ్చి కదపాలి మిమ్మల్ని. కదలండి, మౌనంగా ఉండండి. అది బ్లాంక్నెస్, శూన్య స్థితి. మీకు ఆకలిస్తుంది, లేచి వెళ్ళిపోండి, తినేసి రండి. ఎవరు చెప్పరు మీకు, అంచేత ఏమనుకుంటారో అనుకోకండి. మీ టైమింగ్స్ మీవి, ఎవరికీ ఏ నియమాలు లేవు ఇక్కడ అని చెప్తున్నాను నేను. అంచేత బెల్ కొట్టారు, బెల్ కొడితేనే వెళ్తాం, ఏం లేదు. మీకు ఆకలేసింది వెళ్ళండి. పక్క వాళ్ళతోనే కలిసి వెళ్ళాలి, దయచేసి అది మానుకోండి. ఇక్కడ యాక్సిడెంటల్గా సింక్రనైజ్ అవుతే తప్ప ముందే మీరు అనుకుని ఈసారి వాళ్ళు పిలుస్తారే జపానికి అప్పుడు లేచి వెళ్ళిపోదాం అనుకుని లేచి వెళ్ళిపోండి, అభ్యర్థం లేదు. ఏదైనా ఏ నియమము పెట్టుకోకండి, అది నేను కోరుకునేది మిమ్మల్ని. మౌనంగా ఉండండి, నో రూల్స్. కార్యకర్తలకి మాత్రము ఆ సూచన, వాళ్ళు ఐదుగురు మాత్రం ఉండేటట్టు చూసుకోండి. ముఖ్యంగా రాత్రులు రావచ్చు మీకు ప్రాబ్లము, అప్పుడు వాలంటీర్స్ కావాలి, అది అడగండి. ఐదుగురు నిరంతరం ఉండాలి ఇక్కడ. మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి, ఆపండి ఆలోచనలను. స్టాప్ దెమ్, స్విచ్ ఆఫ్. ఒక రాయిలాగా కూర్చుండిపోండి, కూర్చోగలిగినంతసేపు. కదలాలి కదలండి, కానీ ఆలోచనలు రాకూడదు. కళ్ళు తెరుచుకుని బయట ఎలా చూస్తాము లోపల కూడా అలాగే చూడండి, అంతే. గమనించండి, ఏమీ చూడకండి. అదేం వచ్చినా దాని వెంట పరిగెత్తకండి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాక ఏం చేస్తామని ఆలోచించకండి దయచేసి. ఇంకా ఇక్కడే ఉన్నారు మీరు. ఇంటిలో ఇలా చేస్తానని ఇక్కడ అనుకోకండి, ఇంటికి వెళ్ళాక అనుకోండి ఎలా చేస్తారో. ఇక్కడ ఈ క్షణంలో ఇక్కడే ఉండండి మీరు. అది స్వస్తి. ఆగిపోయండి, ఏం కొంపలు అంటుకోవు. అంత అదృష్టం ఏంటి ధ్యానం చేస్తూ శరీరం పోవటం. ఊపిరి కొంతమందికి తొందర తొందరగా రావచ్చు, రానివ్వండి. మీరేం చేయకండి, అది గమనించుకోండి అంతే. ఈ స్థితి నిరంతరమైన ఆనందాన్ని ఇస్తుంది మీకు. ఇంకేం కోరికలు లేవుగా, ఇంకేముంది, ఏం జరిగినా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. ఇదే స్థితి ఈ మూడు రోజులు మెయింటైన్ చేసుకోండి. యజ్ఞం చేసినా, భగవద్గీత చదువుకున్నా, మనుషులతో మాట్లాడినా, న్యూస్ పేపర్ చదివినా, టీవీ చూసినా, ఇదే మానసిక స్థితి. పనులుంటే పనులు చేసుకోండి, కానీ ఈ స్థితి మారదు. కోరికలు వద్దు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది వద్దు, ఏమీ వద్దు. ఏం జరిగితే అది రైతే. ఇంకా మీకు బాధ ఏంటి, దుఃఖం ఏంటి, పనులున్నవాళ్ళు పనులు చేసుకోండి. అది నేను కూర్చుని ఉన్నాను అని ఆగిపోకండి. స్వస్తి అనగానే ఫ్రీడమ్. ఏంటన్నమాట, అందరూ ఒకేలాగా శరీరంలో నొక్కగలుగుతున్నారు ఆ ఫ్రీక్వెన్సీని, అంతే కదా. అంచేత మీ శరీరాలలో ఈ మంత్రము ఎక్కడ తగులుతుందో గమనించుకుంటూ చేయండి. మెల్లిగా సైలెంట్గా ఉచ్చారణ చేసుకుంటూ, నాలుగి కదుపుకుంటూ, ప్రధాన కవులతో పైకి వినిపించకూడదు పక్క వాళ్ళకి కూడా. ఒకవేళ పక్క వాళ్ళు చేస్తున్నటువంటి మంత్ర జపం మీకు వినిపిస్తే వాళ్ళకి చెప్పండి వినిపిస్తోందని. మనం అందరం కూడా ఎదగటానికి ఇక్కడ వచ్చాం, వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకోరు, నేర్చుకోవటానికి వచ్చాం ఇక్కడికి. ఒకవేళ నేను చేస్తున్న మంత్ర జపం కూడా మీకు వినిపిస్తే చెప్పండి వినిపిస్తోంది మాస్టారు, మీరు మాకు చెప్పినట్టు మీరు చేయటం లేదు, చెప్పండి పక్క వాళ్ళకి. పెద్దవాళ్ళు కదలాలి, కానీ శబ్దము బయటకు వినిపించకూడదు, అంత మెల్లిగా. కానీ ముందు మూడు మంత్రాలు నేను పైకి అంటాను, వినండి. అది ఎక్కడ తగులుతోంది మీకు ఇచ్చంటే అఖండ మండలాకారం, ఎవరు ఎక్కడ ఏ శబ్దాన్ని ఉపయోగించినా కూడా అది సంపూర్ణ సృష్టికి వెళ్ళిపోతుంది, అందుకే దాన్ని అక్షరము అన్నాం. అంటే ఇక్కడ మీరు గాయత్రి మంత్ర జపం చేస్తే అది మీ వరకు మాత్రమే ఉండదు, ప్రపంచం అంతటికీ వెళ్తుంది, అది మీకు కూడా వెళ్తుంది. మీకేమవుతుందో చూడండి, తూటా పేలుస్తాం, గుండు ముందుకెళ్తుంది, కానీ ఆ రివాల్వర్ యొక్క రికాయిలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అది మీకు తగులుతుంది, మీకు వెనక్కి వస్తుంది ఆ శక్తి. మంత్రోచ్చారణ బాహ్య జగత్తులోకి వెళ్తుంది, మంత్రము యొక్క రికాయిలింగ్ ఎఫెక్ట్ గమనించుకోండి, ఆ భావన అర్థం చేసుకోండి. అది ఆ పదాలు పట్టుకోకండి, మీరు పదాలు ఇంపార్టెంట్ కాదు, మీకు అర్థమవుతే చాలు. నేను ఏం చెప్పాను, మంత్రము పెదవులు కదులుతున్నాయి, బయటకి వినిపించకూడదు, పక్కవాడు చేస్తున్నటువంటి శబ్దోచ్చారణ మీకు వినిపిస్తే పట్టండి, బాబు నువ్వు చేస్తున్నది నాకు డిస్టర్బ్ చేస్తోంది అని. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది, కళ్ళు మూసుకోండి, ఎలాగైనా కూర్చోండి, ఎలా కూర్చున్నా పలికే విధానం కరెక్ట్గా ఉంటే ఆ సౌండే వస్తుంది బయటకి. ఓం భో భువస్వః తత్సవితో వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. గమనించండి శరీరంలో ఏ మార్పులు వచ్చాయో. ధియో యో న ప్రచోదయా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయా. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలా అనుకుంటూ ఉండండి 1 గంట వరకు. కానీ ఈ మధ్యన చెప్పగా ఎవరికి ఏ రూల్స్ లేవు, ఫ్రీ, ఎప్పుడు ఎవరికి ఏం చేయాలనిపిస్తే అది, అంటే ఇక్కడ కాదు బయటకు వెళ్ళి మంత్ర జపం అలా చేసుకోండి. తొందర లేదు, ఎన్ని మంత్రాలు చేశారో కాదు, ఆ మంత్రం మీ లోపల ఏం చేస్తోంది, అది తగ్గుతుంది మీ లోపల. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓ సముద్రం అడుగున మనం అందరం జీవిస్తున్నాం అనుకుందాం. సముద్రం నుంచి బయటకు ఎప్పుడూ రాలేదు, సముద్రం లోపలే ఉన్నాం. 15వ శతాబ్దంలో, 16వ శతాబ్దంలో, 17వ శతాబ్దంలో, 18వ శతాబ్దపు మొదట్లో కూడా చిన్న చిన్న పడవలలో సముద్రాన్ని దాటి భారతదేశాన్ని వెతుకుతూ బయలుదేరినటువంటి నావికులు వాళ్ళ ఆ పాత పడవల మీద వెళ్తూ ఉంటే కింద నుంచి మనం ఆ పడవల్ని చూసాం. కాలం మారింది, మోటార్ బోట్స్ వచ్చాయి, హౌస్ బోట్స్ వచ్చాయి, షిప్స్ వచ్చాయి, పెద్ద పెద్ద షిప్స్. వాటి వెలుగు, వాటి వెలుతురు, వాటి దీపాల ప్రతిబింబం నీళ్ళల్లో ఉన్న మనకి కనిపిస్తూనే ఉంటుంది కదా. దీన్ని బట్టి మనం ఏమంచనా వేస్తాం, అక్కడ చాలా మార్పులు వచ్చాయి. నీళ్ళల్లోంచి మనం బయటకు రాలే, నీళ్ళల్లోనే ఉన్నాం. కానీ నీళ్ళల్లో ఉన్న నీటి ఉపరితలం మీద జరుగుతున్నటువంటి మార్పుల ప్రతిబింబము గమనించుకుని ఎంత అద్భుతమైనటువంటి మార్పులు వచ్చాయో ఊహించుకోవచ్చు మనం. అలాంటి ఊహే మనం ఇప్పుడు ఆ కృష్ణ చేతనత్వం గురించి చేసుకోవాలి. డైరెక్ట్గా కృష్ణుడిలోకి ముందు మనం వెళ్ళలేము. ఆయన ప్రతిబింబం భౌతిక జగత్తులో సముద్రంలో అనేక పడవల యొక్క ప్రతిబింబం పడితే ఆ పడవల యొక్క స్వభావాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి, విశాలత్వం గురించి మీరు ఎలాగైతే ఊహించుకోగలుగుతారో. కరెక్ట్గా అంచనా వేయలేకపోవచ్చు, కానీ ఏదో గొప్ప మార్పులు వచ్చాయి పడవల యొక్క నిర్మాణంలో అని ఎలాగైతే తెలుసుకోగలుగుతారో. కృష్ణుడి యొక్క జీవితం మానవ చేతనత్వంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మైలురాయికి మొదటి మెట్టు. ఇదివరకు ఎప్పుడో జరగలే, అందుకే మిగతావన్నీ అవతారాలే. కృష్ణుడు అవతారము ప్లస్ గురువు కూడా. జగద్గురువు అనేటటువంటి మాట మొట్టమొదటిసారి కృష్ణుడికే ఇస్తాం మనం. కృష్ణం వందే జగద్గురు. ఆ జగద్గురువు యొక్క చేతనత్వము మానవుని యొక్క చేతనత్వంతో ఎంత తేడా ఉంటుందో దాన్ని మీరు అర్థం చేసుకుని ఆ తేడాను మీ జీవితంలోకి తెచ్చుకోవాలి అంతే. ఆ తేడా మీకు ఎలా అర్థమవుతుంది, ఏ విధంగా అర్థమవుతుంది అంటే, మొట్టమొదట మనందరం చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే, ఈ సృష్టి మొత్తము కూడా కేవలము నా కోసమే ఏర్పడినది. మీకు ఉద్యోగం కావాలి, మీ కూతురు పెళ్లి కావాలి, మీ ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, అంతకంటే ఎక్కువ మనం ఆలోచించటంలే. ప్రతివాడు అంతే, ఒక గిరి గీసేసుకుని తన జీవితాన్ని ఆ గిరిలోనే బంధించుకుంటున్నాడు. మనం చేస్తున్నటువంటి చిన్న తప్పు అది. కొంచెం ఆ గీతను చెరిపేసుకోగలిగితే అనంతమైనటువంటి విశాలత్వంలో మీరు కలిసిపోతారు. కబీర్ దాస్ ఒక మాట అంటూ ఉండేవాడు, నీటిలో మట్టితో చేసినటువంటి కడవను దింపేట, నీటి లోపలికి. కడవ ఎక్కడుంది? నీటి లోపల ఉంది. కడవ లోపల నీరుంది, కడవ బయట నీరుంది, కానీ తేడా ఉంది కదా. కడవ లోపల నీరుంది, కడవ బయట నీరుంది. ఆ నది యొక్క నీరే ఫూటా కుంభ. విరిగిపోయింది కడవ, నీరేమైంది? అది చేయాలి మీరు. అంతకంటే మీరు చేయాల్సింది ఏం లే, కానీ చేతనత్వం ఉంచుకుని చేయాలి. అది మీరు ఉండాలి. మృత్యువు ఈ అనుభూతినే ప్రతిరోజు మీకు ప్రతి జన్మలోనూ ఇస్తుంది. ప్రతి రాత్రి ఈ అనుభూతే మీకు నిద్రలో వస్తుంది. ఈ అనుభూతే, శరీరం యొక్క అనుభూతి మీకు రాత్రి ఉండదు. శరీరం యొక్క అనుభూతి ఎప్పుడైతే రాత్రి లేదో, మీకు మాత్రమే సమస్త సృష్టి మాయమైపోతుంది. పడుకున్న వాడికి సృష్టి లేదు, అమెరికా లేదు, జపాన్ లేదు, ఫారెన్ కంట్రీస్ లేవు, ఈ కంట్రీస్ లేవు, ఆ కంట్రీస్ లేవు, ఈ బాధలు లేవు, ఆ బాధలు లేవు, ఏమి లేవు నిద్రపోతే. కానీ మెలుగుగా ఉండే ఈ శరీరం యొక్క మెల్లిమెల్లిగా శరీరం ముసలిదైపోతుంది, చివరికి ఏమవుతుంది, శరీరం పోతుంది. వాసాంసి జనాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. చిరిగిపోయినటువంటి బట్టలను మనం ఎలాగైతే వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటామో ఖచ్చితంగా అదేవిధంగా కొత్త శరీరాన్ని ఏర్పరచుకుంటాం, ఏమీ తేడా లేదంటాడు కబీర్ దాస్. అద్భుతమైనటువంటి మాట వాడతాడు చనిపోయే ముందు, జ్యోకీత్యం ధరి దీని చదరియా. నాకు నువ్వు ఒక బట్ట ఇచ్చావు, చాదర్ అంటే దుప్పటి కప్పుకోవటానికి, నేను దానికి ఏ విధమైనటువంటి మురికి అంటకుండా జ్యోకీత్యం ధరి దీని అలాగే పెట్టేశాను అని గొప్పగా చెప్పుకోగలిగాడు శరీరం వదిలేస్తున్నప్పుడు. మనము ఏం చేస్తాం, ఈ శరీరానికి మాత్రమే సంబంధించినటువంటి బంధుత్వాలకి, ఈ శరీరానికి మాత్రమే సంబంధించినటువంటి మాన అవమానాలకి, ఈ శరీరానికి మాత్రమే సంబంధించినటువంటి రాగద్వేషాలకి బద్ధులమైపోయాం. అది బ్రేక్ చేసుకోవాలి. చేసుకోగలిగితే ఆ క్షణంలోనే చేసేసుకోవచ్చు. మీరు ఇంకా ఏ సాధన అక్కర్లేదు, డైరెక్ట్ జంప్. ఈ క్షణంలో మీరు ఇలా ఉన్నారు, నేను మాట్లాడటం ఆపేసరికి మీరు కృష్ణ చేతనత్వంలో లీనం అయిపోవచ్చు. కష్టమేం కాదు, అది లీనం అవ్వాలని లేదు మీకు. అది దాని కొరకు ఈ తొయ్యటం అంతా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను, చాలా సులభం అది. యోగ విద్య సాధన చేస్తే అబ్బేది కాదు, అది స్మృతిలో లబ్ధవా. మీకు గుర్తొస్తుంది నేను కూడా ఆత్మనే, నేను కూడా పరమాత్మనే అని మీకు గుర్తొస్తుంది. ఆ గుర్తు రావటానికి కావలసినటువంటి ప్రయత్నాలు ఇవంతా కూడా. శరీరము యొక్క హద్దులు ఎక్కడ ఎక్కడ మీకు కనిపిస్తాయో అక్కడక్కడ మీరు మీ మనస్సును వెనక్కి తిప్పుకోండి. మీరు వెనక్కి వచ్చేయక్కర్లే. అదే నేను పొద్దున్న మీకు చెప్పింది, ఇప్పుడు కూడా నేను చెప్తున్నది. బాధ్యతలు రిపీటెడ్గా చెప్తాను నేను, భారతదేశము నాశనం అయిపోవటానికి కారణము, ఇంత అద్భుతమైనటువంటి యోగ విద్య వారసత్వంగా ఉన్నప్పుడు కూడా నాశనం అయిపోవటానికి కారణం ఏంటి అంటే, శరీరపు హద్దుల్ని వదిలేసుకుంటే శరీరాన్ని కూడా వదిలేసుకుంటారు. తద్వారా జరిగేదేంటి, ఆ శరీరంతో ఉండవలసినటువంటి పాత్ర పూర్తి కాదు, ఇన్కంప్లీట్. మేజర్ చంద్రకాంత్ సినిమా కాస్త జాగ్రత్తగా ఎవరైనా చూస్తే నేను చెప్పింది అర్థమవుతుంది. మేజర్ చంద్రకాంతేనా, ఒకసారి ఎమ్మెల్యే అంటాడు, ఒకసారి ఎంపీ అంటాడు, ఒకసారి పార్లమెంట్ అంటాడు, ఒకసారి అసెంబ్లీ అంటాడు. మీరు సినిమాలు కూడా జాగ్రత్తగా చూడరు, నేను చూసినట్టు స్క్రిప్ట్ రాయటంలోనూ ఎక్కడో గందరగోళం అయింది. బాధ్యత వదిలేసి మీ శారీరక హద్దుల్ని మీరు వదిలేసినా మీ యొక్క రోల్ ఇన్కంప్లీట్గా మిగిలిపోతుంది. ప్రకృతి దేన్ని వదలదు, ఎందుకంటే దానికి అనంతమైనటువంటి కాలం ఉంది. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో జన్మలో మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఏ బాధ్యతలను తప్పించుకుంటారో, ఈ కాలంలో ఆఫీసుల్లో అక్కడ నేను చాలా గమనిస్తూ ఉంటాను, నేను పని చేసేవాళ్ళని చూసి హేళన చేస్తారు చాలామంది మనుషులు. వాళ్ళల్లో చాలామంది నా దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటారు, నిజమే మాస్టర్ మీరు చెప్పినట్టు పని చేద్దామనే ఉంటుంది మాకు, కానీ వాళ్ళు ఏదో పెద్ద నువ్వేనా పని చేసి వచ్చావు అని మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు, భలే ఇబ్బందిగా ఉంది అని. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఒకటే, నేను చేసిన పని చేయండి, మీరు మీకు అప్పచెప్పిన పనిని సక్రమంగా నిర్వర్తించండి, మిగతా పనుల జోలికి మీరు వెళ్ళకండి, అతి వద్దు. మీ పని మీరు సక్రమంగా చేసుకుని వదిలేస్తే తమాషా ఏంటి అంటే ఎవడూ పట్టించుకోడు. బాధ్యతలు కూడా అంతే, పిల్లల గురించి కానీ భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, చెల్లెల గురించి కానీ, ఆ సంబంధ బాంధవ్యము ఆ శరీరము ఉన్నంత వరకు 100% పూర్తిగా మీరు పాటించాల్సిందే. అది చేయకుండా మీరు కృష్ణ కాన్షియస్నెస్లోకి వెళ్ళలేరు. వయస్సు వస్తున్న కొద్దీ మిల్లిమిల్లిగా వ్యక్తులు బాధ్యత నుంచి దూరం అవటం గమనిస్తాను నేను. ఏదైనా అంటే నేను రిటైర్ అయిపోయా మాస్టారు, మాకు వయస్సు అయిపోయింది మాస్టారు, మరి ఆ 76 వాళ్ళే 80 ఏళ్ళ వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు, మరి వాళ్ళు దేశం యొక్క బాధ్యతను ఎలా నిర్వర్తించగలుగుతున్నారు? బాధ్యత మళ్ళీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను గత 2 నెలలుగా దీన్ని చెప్తున్నాను. ఇంచే అంటే ఇది మీకు అర్థమైపోతే మొత్తం భగవద్గీత అర్థమైపోతుంది మీకు. బాధ్యత మోహము, శరీరగతమైనటువంటి సంబంధ బాంధవ్యాలకు మాత్రమే మీరు ప్రాముఖ్యత ఇస్తే మోహం. ఆ క్షణంలో ఏది చేయాలో అది మాత్రమే చేస్తే బాధ్యత. ఆ క్షణంలో అంటున్నాను, అది కూడా గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించకండి, ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ గురించి ఆలోచించకండి. మేము చాలా కష్టపడుతున్నాం మాస్టరు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తూ ఉంటాడు, ఆఫీస్లో ఏదో ఫైల్ పూర్తి చేయలేదు అది గుర్తొస్తూ ఉంటుంది, ఆఫీస్కి వెళ్తాడు ఫైల్ చూడాడు మంత్రిగా పనిచేస్తూ ఉంటాడు. రెండూ వద్దు, మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆఫీసు వద్దు, ఆఫీసులో ఉన్నప్పుడు మంత్ర జపము వద్దు. మాస్టరు మేము వంట వండుతో కూడా జపం చేసేస్తూ ఉంటాం, చేసుకోండి కానీ అది జపం కాదు, అది గుర్తు చేసుకుంటున్నారంతే. మీరు దాన్ని మీరు కౌంట్లోకి తీసుకొస్తే మీకు అర్థం కాలేదన్నమాట నేను ఏం చెప్తున్నాను. చేసుకోండి అది వేరే విషయం, అది గుర్తుంచుకోండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా మంత్రం మీద మీ మనసు ఉంది, ఓకే, అదేం తప్పు కాదు. కానీ దాన్ని సాధనలో భాగంగా తీసుకున్నారంటే మీకు అర్థం కాలేదు నేను ఏం చెప్తున్నాను. చేతనత్వంలోని మార్పు మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీరు రాత్రి నిద్రపోయినప్పుడు క్రమక్రమంగా ఈ బాహ్య జగత్తులో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను మర్చిపోతారు, లేకపోతే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చాలా వరీడ్గా ఉంటారు, రేపు ఏమవుతుందో, ఇలా అవుతుందో, అలా అవుతుందో, ఏదో ఆలోచిస్తూ పడుకుంటారు. సడన్గా మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఈ బాధలు లేవు, ఈ వర్రీజ్ లేవు, ఈ ఆనందము లేదు, ఏమీ లేదు. ఓ నిరామయ నిశ్చల స్థితికి మీరు ఎలా చేరుకోగలుగుతున్నారో ఆ స్థితిని నేను మౌనం అంటున్నాను. మౌనం అంటే మాటలు ఆపేసే స్థితి గురించి నేను మాట్లాడటమే లేదు. కానీ ఇంకో మాట నాకు దొరకటం లేదు ఏదైనా చెప్పాలి అంటే. గాఢ నిద్రలోకి మీరు ఎలా వెళ్తున్నారో గమనించారా ఎప్పుడైనా? నాకు తెలుసున్న బంధువుల్లోనే ఒక ఆవిడ రాత్రి నిద్రపోయేది కాదు. వాళ్ళ ఆయన నా దగ్గరికి వచ్చి ఒకసారి చెప్పాడు, రామకృష్ణ చాలా ప్రాబ్లం వచ్చింది అయ్యా బాబు, మా ఆవిడ నిద్రపోతం లేదు అని. ఏంటన్నాను, నిద్రపోతే మరి రేపు పొద్దున్న ఎలా వస్తాను, నన్ను ఎవరు లేపుతారు? అది ఆవిడ అనుమానం. నిజంగా జరిగింది అది, మనకు అనుమానం లేదు, గ్యారంటీగా లేస్తాం మనం కదా. ఎలా లేస్తాం, ఏ చప్పుడు విన్నా లేస్తాం, వాక్, మంత్ర జపం, అది దృష్టిలో పెట్టుకుని చేయండి. ఉత్తమం చేయకండి, ఎందుకు ఆ మంత్ర జపం చేస్తున్నారో అర్థం చేసుకోండి. మీరు మళ్ళా చేసుకుంటే ఉపయోగపడుతుంది, అందులో గొప్ప ఏమీ లేదు. ఆ ట్రిక్ తెలియక ఎందుకు చేస్తున్నామో తెలియక గందరగోళం పడుతున్నారు మీరు. ఈ ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ పెద్ద ఏ ఉపయోగపడవు. అదేంటంటే శరీరాన్ని ఒక స్థితిలో ఉంచుతాయి. మామూలు వాళ్ళకంటే మీ శరీరం కాస్త తొందరగా స్పందిస్తుంది ఎక్సర్సైజెస్ అవి ఉంటే. కానీ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు లేపాలి అంటే మాట వినిపిస్తే చాలు లేచిపోతాడు. ముఖ్యంగా వాడి పేరు నామము, వాడి పేరు నామ అంటాం కదా నేమ్, వాడి పేరు పిలిస్తే లేచిపోతాడు ఎంత గాఢ నిద్రలో ఉన్నవాడైనా. మిగతా టీవీలు మోగుతూ ఉంటాయి, లౌడ్ స్పీకర్లు మోగుతూ ఉంటాయి, లేవడేవాడు వాడు పేరు పెట్టి పిలిస్తే లేచిపోతాడు. నిద్ర మేల్కాంచినటువంటి వ్యక్తుల పేర్లు మంత్రాల్లా పనిచేస్తాయి. ఇంకే అంటే వాళ్ళు మేల్కొన్న స్థితిలో ఉన్నటువంటి నామాలు కనుక, రాముడు, కృష్ణుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, భారద్వాజుడు, గౌతముడు, ముఖ్యంగా 7 ఋషులు. ఇచ్చంటే వాళ్ళు భౌతిక శరీరము యొక్క హద్దును దాటినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ నామాన్ని కనుక మనం రిపీట్ చేస్తూ ఉంటే, అందుకే గురువు యొక్క నామము కంటే మించినటువంటి నామం లేదంటారు. కానీ ఎలాంటి గురువు, ఆ హద్దులు దాటినటువంటి గురువు, వాడి నామమే మంత్రంలో ఎందుకు పనిచేస్తుంది అంటే వాడు ఆ స్థితిలో ఉన్నాడు కనుక. వాణ్ణి పిలిచినా నిన్ను పిలుచుకున్నా ఒకటే. ఆ స్థితిలో అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అంచేత ఆ సాయి అన్నారనుకోండి మీరు, మిమ్మల్ని మీరు పిలుచుకున్నట్టే ఆ స్థితిలో ఉన్నటువంటి మీరు. అలా మీరు మంత్రజపం చేస్తున్నారా, అది మీరు చేస్తున్నటువంటి తప్పు. మీరు పెదవులు అయితే కదులుతున్నాయి తప్ప ఆ నామం మీ లోపలికి ఎక్కడికి వెళ్తుందో గమనించటంలే. గమనించుకోండి, ఇక్కడ చాలా అవసరం. అది గమనించుకుంటే ఒకసారి పిలిస్తే చాలు, ఎన్నిసార్లు పిలవాలి లేపటానికి? 108 ఒక మాల పిలిచాను లేవలేదు, రెండో మాల లేవలేదు, మూడో మాల పడుకున్నాడు వాడు నామాన్ని పిలుస్తున్నాం మనం. ఎన్ని మాలలు మీకు జపం చేస్తే లేస్తాడు వాడు? లోహలను ఉంటే ఒకసారి పిలుస్తూనే లేచిపోతాడు, దొంగ నిద్ర అయితే మీరు తిప్పుకునే మాలలు లేవడు. అలాగే ఆ గురువు యొక్క నామము, జగద్గురువు యొక్క నామము ఈ క్షణంలో మిమ్మల్ని దాటించేయచ్చు. కానీ ఆ దాటించడానికి మీరు ఒక్క సాహసం చేయాలంటే, ఈ మిట్టి మీద నుంచి కాలెత్తేయాలి పైమెత్తుకు వెళ్ళాలంటే, ఈ శరీరంలో ఉన్నటువంటి బంధుత్వాలకు స్వస్తి చెప్పాలి. అది నేను రిపీటెడ్గా చెప్తాను. అంటే వదిలేసి ఎక్కడికో పారిపోకలే, ఎక్కడికి పారిపోకలే. పారిపోయి ఏం చేస్తాడు వాడు? ఈ చెట్టు నాదంటాడు, ఓ చెట్టు కింద కూర్చుని. ఇక్కడ ఇల్లు నాదన్నాడు, రేపు అక్కడ చెట్టు నాదంటాడు, లేకపోతే ఈ ఆశ్రమం నాదంటాడు. చాలా ఆశ్రమాల్లో నేను చూశాను అంతా ఫ్రీ అంటారు. రాత్రిళ్ళు 11 ఆ ప్రాంతాలకు వస్తారు, అక్కడ తలుపు కొడతారు. ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా అయిపోతుంది, కనీసం ఎలక్ట్రిసిటీ బిల్కైనా సరిపోయేది ఇవ్వండి అని. అది రైటా తప్ప ఆ ఉద్దేశంతో నేను అంటే ఖర్చు అవుతున్నప్పుడు అడగాల్సిందే. కానీ ఇంటి బిల్లు కట్టలేక ఆశ్రమం పెట్టుకుని, ఆశ్రమం బిల్లు కట్టలేక నానా గందరగోళం. అంచేత కావాల్సింది ఏంటి అంటే ఈ హద్దులు, ఈ హద్దులు మీరు వదిలేస్తే మీరు ఎక్కడున్నా అదే మీ ఇల్లు. వసుధైక కుటుంబకం, ఈ ప్రపంచమే మీ ఇల్లు అనేటటువంటి విశాలమైనటువంటి దృష్టికోణము. ఊహ కాదు, మీకు అనిపించాలి ఇల్లు నాదని. ఏ ఇల్లు? ప్లానెట్ ఎర్త్. ఈ పృథ్వీ గ్రహము నా ఇల్లు. కానీ ఇంట్లో 3 కట్టుకున్నాడు ఒకడు, 3 కట్టుకున్నాను, అందులో 10-15 గదులు ఉన్నాయి కనుక ప్రతి గదిలోనూ నేను ఉండాలి అనుకుంటే వాడు ఉండలేడు, ముక్క ముక్కలు చేసుకుని ఉండాలి వాడు. అంతేగా ఎక్కడో అక్కడ ఉంటాడు, కానీ వాడి యొక్క స్వామిత్వము, ప్రొప్రైటర్షిప్ ఆ ఇంట్లో అన్ని చోట్ల ఉన్నట్టే. దేశకాల పరిస్థితులు బట్టి మీరు ఎక్కడ ఉన్నా ఈ విశాలమైనటువంటి విశ్వము మీదే, నాదే అనేటటువంటి ఎరుక. ఇది నాదే నాదే నార్చి పరిగెట్టారనుకోండి పిచ్చివాళ్ళు అంటారు. ఆ ఎరుక రావాలి, ఆ ఫీలింగ్, ఆ భావన క్రమక్రమంగా వస్తుంది. అది ఒక రోజులో వచ్చేది కాదు, మీరు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఆ తత్వాన్ని అర్థం చేసుకుని మిల్లిమిల్లిగా గ్రో అవ్వాలి. చెట్టు ఎలాగైతే చిన్నగా అంకురించి పెద్ద విశాలమైనటువంటి వృక్షంగా మారుతుందో, మీరు కూడా అలాగా జగద్గురు చేతనత్వం వైపు పయనించాలి. కానీ ఈ కాలంలో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. పయనించారు, ఓకే, అర్థమైంది, ఓకే. దానితో పాటు భూమికి ఒక ఇబ్బంది వచ్చింది, అది ఇదివరకు ఎప్పుడూ రాలే. దానికోసం ఈ క్యాంపులు, యోగ విద్య కోసం అయితే కావలసినన్ని పుస్తకాలు ఉన్నాయి, కావలసినంతమంది గురువులు ఉన్నారు. రైటో తప్ప ఎప్పుడో అప్పుడు మీరు కాస్త సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీరు దాటేస్తారు. కానీ పృథ్వీకి వచ్చినటువంటి ఇబ్బంది నయం చేయటం అందరి వల్ల సాధ్యం కాదు. అసలు పృథ్వీకి ఇబ్బంది ఏమొచ్చింది అంటే, మాస్టారు పృథ్వీకి ఇబ్బంది వస్తే మధ్య నాకేంటిట, ఎన్ని జన్మలు మీరు ఈ భూమి మీద ఎత్తారో మీకు గుర్తు లేకపోయినా ఎత్తుంటారన్న నమ్మకం ఉంది కదా. కనీసం 777 జన్మలు మినిమం ఎత్తుంటారు, అంతకంటే తక్కువ జన్మలు ఎవరికి లేవు అంటుంది బ్లావెట్స్కి సీక్రెట్ డాక్షన్లో. మానవ శరీరధారి ఎవడైనా ఈ కాలంలో ఉంటే మినిమం, అంతకంటే చాలాసార్లు వాడు పుట్టి ఉండొచ్చు, గిట్టిపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఎంత తక్కువగా కనీస పక్షంగా లెక్క చూసినా వాడు 7777 జన్మలు ఎత్తుండాలి అంటుంది ఆవిడ. మిమ్మల్ని, మీ శరీరాన్ని, మీ బంధువులని 777 జన్మలు పోషించినటువంటి తల్లికి ఇబ్బంది వస్తే నాకెందుకు అని అడిగితే ఏమనేది నేనేం అనలేను. ఆ నాకెందుకు అనేవాడిని చేయగలిగేది ఏం లేదు. కానీ కాదు, ఇన్నాళ్ళు మనల్ని పోషించినటువంటి ఈ భూమి, వచ్చినటువంటి ఆపద ఏమిటి, ఆపద నుంచి ఈ భూమిని ఎలా తప్పించాలి అనేటటువంటి ఆవేదన మీకు ఉంది. అసలు మాకు తెలియే తెలియదు మాస్టారు భూమికి ఆపద ఉందని. మీరేమో ఉంది అంటారు, ఉంది కనుక ఇక్కడికి వచ్చారు. లోపల ఉన్నటువంటి ఆ ఎరుక ఉందే, లోపల ఉన్నటువంటి ఆ జీవనీ శక్తి, లైఫ్ ప్రిన్సిపల్, అది తోస్తూ ఉంటుంది మిమ్మల్ని. మీరేం చేయరు, రోజులు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, మీ శరీరంలో రావాల్సినటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఇందులో మీకు నచ్చని మార్పులు కొన్ని ఉంటాయి, మీకు నచ్చని మార్పులు కొన్ని ఉంటాయి కదా. జుట్టు పండిపోవటం చాలామందికి ఇష్టం ఉండదు. ఇందిరాగాంధీ టైప్లో జుట్టు పండితే కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఈ మధ్యనకు ఆ స్థలం మెరుస్తే జుట్టు ఊడిపోవటం పర్వాలే నాకు ఇష్టమే, కొంతమందికి ఇష్టం ఉండదు. శరీరం ముడతలు పట్టడం నాకు ఇష్టం లేదు. అలాగే కొన్ని మార్పులు ఇష్టం ఉంటాయి, కొన్ని మార్పులు ఇష్టం ఉండవు. ఇది ఎందుకు చెప్తున్నాను నేను మీకు, మీకు ఇష్టం లేని మార్పులు మీ శరీరంలో జరుగుతూ ఉంటే దాని అర్థం ఏంటి అని, మీ కంట్రోల్లో ఏముంది అని. లావుగా ఉన్నవాళ్ళు సన్నబడాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు, బొజ్జ ఉన్నవాళ్ళు బొజ్జ ఉండకూడదు అని ప్రయత్నిస్తూ ఉంటారు, స్నానం అడుగు చేస్తున్నప్పుడు బొజ్జ లోపల పెట్టుకుని అర్థం చూసుకుంటారు. ఎలాగా నడకండి, నేను చూసుకుంటూ ఉంటా ఇప్పుడు అని చెప్పి తెలుసు నాకు. అంటే నాకు బొజ్జ ఉండటం ఇష్టం లేదుగా, కానీ ఏం చేస్తా, దాదా గురుదేవులతో పోటీ పడాలనుకుంటుంది. ఆయనకు బొజ్జ లేదు, ఆయన హిమాలయ వాళ్ళు కూర్చుని ఏదో జతలు పెంచేసి తిండి లేక అవస్థపడి బొజ్జ పెంచలేడు ఆయన. ఆయన పెంచడం చూద్దామంటా లేదు, ఏదో గందరగోళాలు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బొజ్జ కంట్రోల్లో లేదు మీకు. మీరు జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాం అనుకునేటటువంటి అహంభావంలో జీవిస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనుకోవాలి, అదే అర్థం చేసుకోండి. ఏమీ లేదు మీ కంట్రోల్లో, ఏమీ లేదు. మీ పిల్లల ఎడ్యుకేషన్ మీ కంట్రోల్లో ఉందా? జుట్టు ఊడిపోతూ ఉంటే జుట్టును కంట్రోల్ చేసుకోలేరా? మీ జుట్టుని పళ్ళు ఊడిపోతూ ఉంటే పళ్ళు ఊడిపోకుండా కాపాడుకోలేరా? చూసుకోండి, ఎందుకు చెప్తున్నాను, అది లోపల ఉన్నటువంటి జీవనీ శక్తి, అది ఇష్టపడితే మారిపోవచ్చు. గురువుల దగ్గర జరిగేటటువంటి అద్భుతమైనటువంటి మార్పులలో ఈ మార్పులు మనం చాలా సులభంగా ముందుకు గమనిస్తాం. శరీరంలో వచ్చేటటువంటి ఆరోగ్యము, శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, ప్రపంచంలో ఏ డాక్టరు నయం చేయలేనటువంటి పరిస్థితుల్ని కేవలం అతని స్పర్శ ద్వారా నయం అవటం గమనించాం కదా మనం అనేక పుస్తకాలలో. ఈ మార్పు దేనివల్ల వస్తుంది? ఆ మార్పు రావటానికి, ఆ చేతనత్వాన్ని పట్టుకోవటానికి మొత్తము సౌర కుటుంబంలో, మొత్తము జగత్తులో. సౌర కుటుంబం అనే మాట నేను చాలా తప్పుగా వాడేశాను, అది కొట్టేయండి టేప్లో కూడా వింటే. ఇది మళ్ళీ జాగ్రత్తగా అండి, సౌర కుటుంబంలో కాదు, ఈ విశాల విశ్వములో ఈ చేతనత్వం ఉందే. ఏ చేతనత్వం? మీ శరీరాల్లో ఈ మార్పులన్నీ తీసుకొస్తున్నటువంటి చేతనత్వాన్ని గ్రహించి పట్టుకోగలిగేటటువంటి శక్తి కేవలము మానవ శరీరానికి మాత్రమే ఉంది. అది గొప్పతనం. అది పృథ్వీ గ్రహం మీద మాత్రమే తయారవుతుంది, ఇంకో చోట తయారు కాదు. అలాంటి పృథ్వీ కనుక నాశనం అయిపోతే ఏమవుతుందో ఊహించుకోండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి వెళ్తోందో పృథ్వీ, అది మీకు అర్థమవుతే తప్ప ఈ ఋషుల యొక్క ఆవేదన మీకు అర్థం కాదు. ఇది చెప్తే అర్థమయ్యేది కాదు, ఇది ఒక భావన. జెండాని, మన జెండాని ఎవడైనా కాలు కింద పడి నిలిపేస్తే ఏంటిటో గుడ్డ ముక్కేగా అనుకుని మీరు ఉండొచ్చు, లేదా వాడిని కత్తి తీసి పొడి చేయవచ్చు. ఇందులో ఏది రైట్ అంటారు మీరు? మీ ఇష్టం. అంచేత ఏ పృథ్వీ గ్రహము అయితే, ఏ అలౌకికమైనటువంటి అద్భుత జీవన శక్తి, ఆత్మశక్తి, ఆ శక్తికి రూపకల్పన ఇవ్వగలిగేటటువంటి మానవ శరీర నిర్మాణము చేయగలుగుతుందో, ఆ పృథ్వీ కనుక ఈ అంతరిక్షం నుంచి మనం చేసిన పిచ్చి పనుల వల్ల నాశనం అయిపోతే, కేవలము మనిషి చేసిన పిచ్చి పనుల వల్లే నాశనం అవుతుంది అది. ఇంకా ఇతరుల ఏ ప్రాణి చేసినా కూడా అది నాశనం అవటం లేదు, మన వల్ల నాశనం అవుతుంది పృథ్వీ. మరి ఇది గమనించుకున్నటువంటి మీరు ఏం చేయాలి? అది దానికోసం మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. 3 రోజులు మీరు మిస్ కాకండి అని. మీరు మరి లెక్చర్ అంతా వినకపోయినా పర్వాలే, అది పిల్ చేసుకుంటుంది మీ కారణ శరీరము. ఒక్క సెకండ్లో లాగేసుకుంటుంది ఇదంతా కూడా. నేను బిట్ బై బిట్ చెప్తున్నటువంటిది ఇక్కడ ఒక నెల రోజులలో యజ్ఞ విధానం ద్వారా తయారైనటువంటి వాతావరణం. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు నిర్మించిందే. ఇక్కడ వచ్చినటువంటి సాధకులు వాళ్ళ మౌన విద్య ద్వారా, మౌనము ద్వారా ఒక నెల రోజులు జూలై 1 నుంచి జూలై 29 వరకు చేసినటువంటి సాధనల ఫలితం మీకు అందిస్తున్నాను. ఇందులో ఒక్కటి కూడా నా సొంతం కాదు. నేను ఏ సాధనను చేయలేదు. మీరు చాలా కష్టపడ్డారు, దింపారు. ఆ దింపిన దాని యొక్క మార్పులో ఈ 10 రోజుల్లో మీ ముందుంది. ఇదివరకు సాధనా శిబిరానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడికి తేడా లేదు. ఈ తేడా పై నెలలో ఏమవుతుందో నాకు తెలియదు. ఏదైనా మార్పు రావచ్చు, కానీ ఆ మార్పుల యొక్క ఆధారభూతమైనటువంటి ఆవేదన అర్థం చేసుకోండి మీరు. 60,000 సంవత్సరాల కిందట నుంచి 70,000 సంవత్సరాల కిందట నుంచి ఇలాంటి పరిస్థితి రాబోతోంది అని హిమాలయాలలో ఉన్నటువంటి ఒక గురు పరంపర గమనించింది. నాకు తెలిసినంతవరకు ఇంకా మొదటి నుంచే గమనించి ఉంటారు వాళ్ళు. నాకు తెలిసినంతవరకు కనీసం 60,000 సంవత్సరాలు, దాన్ని జటాయువు అంటాం మనం. 60,000 సంవత్సరాల కాలాన్ని రామాయణంలో, మళ్ళీ తప్పు చెప్పేశానేమో, 6,000 సంవత్సరాలే జటాయువు, సంపాతి 60,000 సంవత్సరాలే. సరే, ఈ లెక్కల్లో ఏముంది కానీ అనేక యుగ యుగాలుగా భగవంతుడు తెలియాలి ఎన్ని యుగాలు గడిచిపోయాయో. సత్యయుగం, సత్యయుగం తర్వాత త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాత కలియుగం. యుగాల చక్రం ఏవం ప్రవర్తితం చక్రం, ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంది. మానవులు, మానవ శరీరధారి అయినటువంటి ఆత్మలు ఈ పృథ్వీ గ్రహం మీదకి ఇతర గ్రహాల నుంచి వస్తూనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఈ పదాలను మీరు అర్థం చేసుకోండి. ఇతర గ్రహాల నుంచి, మన సౌర కుటుంబంలోనే కాకపోవచ్చు, ఇతర గ్రహాల నుంచి కూడా ఆత్మలు భూమి మీదకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి స్థలం ఇంకెక్కడా లేదు. ఎటువంటి స్థలం ఇది? గురుత్వము, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత స్థాయికి ఎదగదలుచుకున్నటువంటి ఆత్మ ఎక్కడైనా ఉంటే పృథ్వీ గ్రహం తప్ప దానికి ఇంకొక స్థలం లేదు. దట్ ఈస్ ద ఓన్లీ ఎడ్యుకేషనల్ సెంటర్ పృథ్వీ. కానీ కొన్ని కోట్ల 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 మార్పుల తర్వాత 16,000 సంవత్సరాల కిందట ఒక గందరగోళం జరిగింది. ఏం జరిగింది ఆ గందరగోళం, ఎలా జరిగింది, దాన్ని ఈ క్యాంప్లో నేను వివరించలేకపోవచ్చు. కానీ ఆ గందరగోళం కుజగ్రహం నుంచి వచ్చింది. భూమిపుత్ర కుజుడు, మార్స్, దానికి పేరు ఏంటి అంటే మన శాస్త్రాలలో భూమిపుత్రుడు, భూమి యొక్క పుత్రుడు. అంటే 16,000 సంవత్సరాల కిందట కుజగ్రహం మీద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని విశేష కారణాల వల్ల భూమి మీదకు వచ్చారు. చెప్పలేనవంతా నేను మీకు ఒకే ఒక సిట్టింగ్లో, కానీ ఇదంతా మీరు గుర్తుంచుకుని తర్వాత తర్వాత వస్తున్నటువంటి క్యాంపుల్లో నన్ను అడగండి. మీరు అడగకపోతే నేను చెప్పలేను. ఈ ఈ టాపిక్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కటి ఒక దాంట్లో దూరిపోతూ ఉంటుంది, అది అటు వెళ్ళిపోతూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. 16,000 సంవత్సరాల కిందట జరిగిన గందరగోళంలో స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు కదా. స్వాధిష్టాన చక్రం అంటే కోరికల చక్రం. గందరగోళం అయింది. కోరికలు కోరికలు కోరికల పరంపరే తప్ప అసలు ఆ కోరికలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయో, ఆ కోరికలను ఆపుకుందాము, ఒక్కసారి దాన్ని గమనించుకుందాము ఎక్కడి నుంచి వస్తుందో అన్నది మిస్ అయిపోయాం. అదే మన వీక్నెస్. ఇప్పుడు పొద్దున్న చెప్పినంతా అదే. నేను మీరు ఆపుకోండి దాన్ని, అక్కడ గందరగోళం అయ్యాం. 16,000 సంవత్సరాల గందరగోళం అది. కృష్ణుడి యొక్క 16,000 భార్యలు లింక్ అంచేత ఆ గందరగోళాన్ని మీరే ఆపుకోకపోతే నేనేం చేయలేను. తిరిగిపోతుంది ఆ చక్రం, ఎవరేం చేస్తారు, మోటార్ ఆపండి మోటార్ ఆపండి ఇక్కడ నుంచి ఆరుస్తారు. అక్కడ ఆపేవాడు ఎవడు లేడు. ఈ మధ్య చూశారు ఇక్కడ మరి ఏమవుతున్నప్పుడు, ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది, కింద ఉన్న సిమెంట్ బస్తాలు గట్టిపడిపోతూ ఉంటాయి. ఇక్కడ జరిగిందే చెప్తున్నాను నేను. మరి ఏం చేయాలి ఇప్పుడు? తక్కువని ఆపితే రాబోయే ప్రమాదాన్ని ఆపగలం, అంతేగా. అదే చేయండి అంటున్నాను నేను. ఎందుకు చేయాలి? ఇన్ని యుగాలుగా మానవ శరీరాలను అనేక మంది ఆత్మలకు ఇచ్చినటువంటి ఒక గ్రహము, మనం చేసినటువంటి పిచ్చి పనుల వల్ల నాశనం అయిపోతూ ఉంటే దాన్ని ఆపే బాధ్యత ఎవరిది? సింపుల్ క్వశ్చన్. మహాభారత యుద్ధం దానికి సంబంధించినటువంటి యుద్ధం, ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి యుద్ధం కాదు అది. అది కేవలము అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి యుద్ధమే అయితే ఇలా చెప్పుకోవడం దాని గురించి ఏముంది, అందులో 100 మంది, 5 పాండవులు కౌరవులు కొట్టుకుని చచ్చారు, దాంట్లో ఏముందంటే అంత గొప్ప? ఎందుకు ఇలాగ చెప్పుకుంటున్నాం మనం? దానికి పేరేం పెట్టాం మనం? మహాభారతము, ల్యూమినేషన్, వెలుగు. భారతము అంటే వెలుగు, భా అంటే వెలుగు, రతి అంటే ఆనందం. మహావెలుగు దాంట్లోంచి ఉద్భవిస్తుంది. అంచేత మీ యోగ సాధనతో పాటు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, కొంచెం భూమి మీద కూడా దృష్టి సారించండి. యాజ్ అబౌవ్ సో బిలో, మీకు 3 ఫార్ములాలు చెప్పాను నేను. ఆ ఫార్ములాలు చెప్తున్నప్పుడు మీలో చాలామంది లేరు, అంచేత మళ్ళీ రిపీట్ చేస్తాను. అది మొదటి ఫార్ములా, బాహ్య జగత్తులో ఏముందో అంతర్ జగత్తులో అదే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాజ్ అబౌవ్ సో బిలో 2వ నియమం, మీరు ఏది నాటుకుంటారో అదే కోసుకుంటారు. 3వది, మీ ఆలోచనలు ఏ దిశలో ప్రవర్తిస్తాయో, ఏ దిశలో వెళ్తాయో, మీ శక్తి కూడా అదే దిశలో వెళ్తుంది. ఈ 3 నియమాలు మీరు గుర్తుంచుకుని, ఋషుల యొక్క దృష్టి సూక్ష్మ జగత్తులో, అంటే ఏ జగత్తు? మనోపరిధి కంటే పైన ఉన్నటువంటి బుద్ధి, ధియో యోన ప్రచోదయాత్, ఆ తలంలో పృథ్వీ నాశనం అయిపోతుంది కనుక పృథ్వీని రక్షించాలి అనేటటువంటి ఆవేదన అక్కడ బయలుదేరితే తలాలు కిందకి దిగి, అది ఇక్కడ ఎలా కనిపిస్తోంది మీకు? పర్యావరణ రక్షణ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, వాతావరణాన్ని మనం రక్షించుకోవాలి అనేటటువంటి ఒక చిన్న స్పందనలాగా యూనివర్సిటీస్లో కొత్త డిగ్రీలు స్టార్ట్ అయ్యాయి. ఈ డిగ్రీలు స్టార్ట్ అవ్వడానికి కారణం పైన జరుగుతోంది, మీరు అది గమనించుకోండి. ఇవాళ సాయంత్రం భగవద్గీత పారాయణ అయిన తర్వాత భగవద్గీతలో యోగ సాధన యొక్క 18 మెట్లు ఎలా ఉన్నాయో మీకు వివరిస్తాను నేను. ఒక సెట్టింగ్లో అవ్వదు, ట్రై చేస్తా, కానీ ఇది గుర్తుంచుకోండి మీరు, అప్పుడు మీరు గందరగోళం పడరు. నేను ఉండక్కర్లే, మీకే అర్థమవుతూ ఉంటుంది, ఎవరూ చెప్పక్కర్లే మీకు. విశ్వ అంతరాళాలలో సోమరసం యొక్క అనుకోని ఉపయోగం వల్ల కొన్ని అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు 16,000 సంవత్సరాల కిందట ఏర్పడ్డాయి. కోరికల జగత్తు అని చెప్పాను కదా, అదే సోమరసం కూడా. చంద్రుడు దాన్ని ఆపాలి అనేటటువంటి ఋషుల యొక్క గందరగోళం ఇక్కడ ఎలా వచ్చిందో మీరు ఇప్పుడు చెప్పగలరా? భౌతిక జగత్తులో సోమరసాన్ని దుర్వినియోగం చేశారు, దాన్ని సదుపయోగపరచటం నేర్పాలి అని ఋషుల యొక్క కోరిక. అది సూక్ష్మ జగత్తులో జరుగుతున్నటువంటి మంథన. స్థూల శరీరంలో భౌతిక జగత్తులో అది ఎలాగ పరిణమించింది? ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు, రివల్యూషన్. తాగుడు మానాలి పట్టుకోగలిగాడు ఓ చీఫ్ మినిస్టర్, దాన్ని ఇమీడియట్గా ఆపేస్తానన్నాడు, ఆపేశాడు కూడా. కానీ నువ్వు అనుకున్నంత మాత్రాన్ని ఇక్కడ మార్పులు చేస్తే అక్కడ జరగదు, అక్కడ మార్పు వస్తే ఇక్కడ జరుగుతుంది. ఆ తేడా గమనించుకోండి. యోగ విద్య మీకు చెప్పేది ఏంటి అంటే, ఆకులకి నీళ్లు పోయకండి, వేళ్ళకి నీరు పోయండి. వేళ్ళకి నీరు పోస్తే ప్రతి ఆకుకి నీరు వెళ్తుంది. ఎండిపోయిన ఒక్కొక్క ఆకుకి నీరు పోస్తూ కూర్చుంటే చెట్టు చస్తుంది, ఆకులు చస్తాయి. మనం చేసేటటువంటి గందరగోళం అదే. సూక్ష్మ జగత్తులో జరుగుతున్నటువంటి మార్పులు మనకి తెలియక భౌతిక జగత్తులో జరుగుతున్నటువంటి గందరగోళాలు, సృష్టి కార్యక్రమం ఎప్పుడు కూడా అవరోధాలతోనే నడుస్తూ ఉంటుంది. ఎందుకు అవరోధాలతో నడుస్తుంది మాస్టారు? ఇది మాకేం నచ్చలేదు. సృష్టి నిర్మాణంలో